ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఈరోజు మనం తెలుసుకుందాం బీటీ కాటన్ ఉత్పత్తి మరియు అందులోని మెలకువల గురించి. పత్తి సాగులో భారతదేశం ప్రపంచంలో మొదటి స్థానంలో, అనగా 120 లక్షల హెక్టార్లకు పైగా పత్తి ఉత్పత్తి మరియు ఎగుమతిలో 2వ స్థానంలో ఉంది. మన దేశంలో పత్తిని అత్యధికంగా పండించు రాష్ట్రాలలో గుజరాత్, మహారాష్ట్ర, తర్వాత మన తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది. మన రాష్ట్రంలో పత్తిని దాదాపు 16.5 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లా లో పత్తిని ఒక ప్రధాన పంటగా పండిస్తున్నారు. పత్తి సరాసరి దిగుబడి మన దేశంలో మరియు రాష్ట్రంలో హెక్టార్కు దాదాపు 500 కిలోలుగా నమోదవుతుంది. ఇది ప్రపంచ దేశాల దిగుబడితో పోల్చినప్పుడు చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలో సాగు చేస్తున్న పత్తి పంటలో 90% వరకు బీటీ పత్తిని రైతులు సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీటీ పత్తి సాగు చేసి అధిక దిగుబడులు పొందాలంటే శాస్త్రవేత్తలు సూచించిన మెలకువలు పాటించాలి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒక గ్రామం, అందులో 4 మహిళా రైతులు బీటీ పత్తిని సాగు చేస్తున్నారు. అందులో మల్లమ్మ, రంగమ్మ అనే 2 అభ్యుదయ మహిళలు పత్తి సాగులో మంచి దిగుబడి సాధిస్తున్నారు. లక్ష్మమ్మ, రాములమ్మ అనే మరో 2 పత్తి సాగులో వెనుకబడి ఉన్నారు. మనం ఇప్పుడు వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుందాం.
ఏంటి రాములమ్మ, ఎలా ఉన్నావు?
ఏమో లక్ష్మమ్మ, ఇలా ఉన్నా.
నమస్కారం రాములమ్మ, లక్ష్మమ్మ, ఏంటి సంగతులు? చెట్టు కింద కూర్చొనేమో మాట్లాడుకుంటున్నారే.
ఏం చెప్పాలా రంగమ్మ, మల్లమ్మ, పత్తి పంటలో మాకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడుకుంటున్నాం.
పత్తి పంటలో బీటీ వచ్చినాక బాగానే ఉంది కదా?
అరే రంగమ్మ, మీ పొలాల్లో బాగా పండితే మా పొలంలో కూడా పండాలని లేదు కదా?
అరే లక్ష్మమ్మ, బీటీ పత్తి పంట వేసుకున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మీకున్న సందేహాలను అడిగితే నేను వివరిస్తాను.
మరి బీటీ పత్తిని ఎలా సాగు చేయాలో చెప్పు మరి.
మొదటిది, బీటీ పత్తి వేసినప్పుడు దాంతో పాటు అదే రకంలో బీటీ కాని లేదా బీటీ లేని పత్తిని, అంటే ఎర్ర పంటను బీటీ పొలం చుట్టూ 5 వరుసలుగా వేయాలి. అలా చేయకపోతే తక్కువ కాలంలోనే పురుగులు బీటీ విషానికి అధిక, అంటే ఇంకా ఎక్కువ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉంటుంది.
అవునా, గదేం ప్యాకెట్ అని పక్కకు విసిరేశాను రంగమ్మక్క. సరే కాని ఎంత దూరంలో విత్తుకోవాలో చెప్పక్క.
సాధారణంగా బీటీ పత్తి ఎదుగుదల బీటీ లేని అదే రకం పత్తి కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి బీటీ పత్తి రకం మరియు నేల స్వభావాన్ని బట్టి వరుసల మధ్య దూరాన్ని, అంటే 90 నుంచి 120 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య దూరాన్ని 45 నుంచి 60 సెంటీమీటర్లు వేసుకున్నట్టయితే ఎకరానికి మొక్కల సంఖ్యను పెంచుకోవచ్చు. సాధారణంగా బీటీ పత్తి మొక్క ఎదుగుదల బీటీ లేని అదే రకం పత్తి కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి బీటీ పత్తి రకం మరియు నేల స్వభావాన్ని బట్టి వరుసల మధ్య దూరాన్ని, అంటే 90 నుంచి 120 సెంటీమీటర్లు మరియు మొక్కల మధ్య దూరాన్ని 45 నుంచి 60 సెంటీమీటర్లు వేసుకున్నట్టయితే ఎకరానికి మొక్కల సంఖ్య పెంచుకోవచ్చు. కానీ కుదురుకు ఒక్క మొక్క మాత్రమే వచ్చేలాగా జాగ్రత్త వహించాలి.
ఏ ఎరువుని ఎప్పుడు వేయాలో కూడా చెప్పు రంగమ్మక్క.
వినుమరి, బీటీ పత్తి ముందు పక్వానికి వస్తుంది కాబట్టి నత్రజని మరియు పొటాష్ ఎరువులు వాడకానే ముందు నుండే మొదలు పెట్టాలి. నత్రజనిని 25% పెంచి వాడుకోవాలి. ఎకరానికి 60 నత్రజని, 24 భాస్వరం, ఇంకా 24 పొటాష్ ఎరువులను వేయాలి.
ఏ ఎరువుని ఎప్పుడు వేయాలో కూడా చెప్పు రంగమ్మక్క.
భాస్వరం ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలని. నత్రజని మరియు పొటాష్ ఎరువులను విత్తిన 20 రోజులకు, 40 రోజులకు, 60 ఇంకా 80 రోజులకు ఇవ్వవాలను. దీనితో పాటుగా 1% పొటాషియం నైట్రేట్ ను పూత దశలో మరియు కాయ ఏర్పడే దశలో పిచికారీ చేయాలి.
మరి కాలం బాలేకపోతే ఏం చేయాలక్క?
కాలం బాలేదు అంటే అధిక వర్షాలే అంటున్నావు కదా. సరే, ప్రైమర్. అధిక వర్షాలు లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడినప్పుడు సిఫారసు చేసిన మొతాదుతో పాటుగా 1/3 మొతాదు అధికంగా నత్రజని మరియు పొటాష్ ఎరువులను పంటకు అందించాలి. సిఫారసు చేసిన ఎరువులను భూసార పరీక్షను బట్టి నిర్ధారించుకోవాలి. భూమిలో లభించే పోషక పదార్థం తక్కువగా ఉన్నప్పుడు సిఫారసు చేసిన దానికంటే 25% ఎక్కువ, మధ్యస్థంగా ఉంటే సిఫారసు చేసిన దానికి మోతాదుగా, అధికముగా ఉంటే 25% మేరకు సిఫారసు చేసిన మోతాదును తగ్గించుకోవచ్చు.
ఎక్కువ దిగుబడి కోసం ఇంకేం పాటించాలో చెప్పక్క.
బీటీ పత్తి కాల పరిమితి తక్కువ కాబట్టి నీటి వసతి ఉన్న భూముల్లో పత్తి తరువాత మొక్కజొన్న, నువ్వులు, పెసర, ప్రొద్దుతిరుగుడు, మినుములు మరియు కూరగాయ పంటలను సాగు చేసుకోవచ్చు.
ఈ అంతర పంటలను ఏ నిష్పత్తిలో వేసుకోవాలో కూడా చెప్పక్క.
అదే చెప్దామనుకున్న లక్ష్మమ్మ. పత్తిని సాగు చేసే నల్లరేగడి భూములలో సోయా చిక్కుడు, మినుములు, పెసర, అలసంద, పైర్లను అంతర్ పంటలుగా పండించుకోవచ్చు. కంది పంటలను 1 వరుస పత్తి మరియు 4-6 వరుసల్లో అంతర్ పంటల నిష్పత్తిలో వేసుకోవాలి.
బీటీ పత్తిని నల్లరేగడి భూముల్లోనే సాగు చేయాలంటావా అక్క?
నీకన్నీ ఇలాంటి సందేహాలే వస్తాయేంటి రాములమ్మ. ప్రస్తుతం బీటీ పత్తిని సిఫారసు చేయబడిన నల్లరేగడి భూములతో పాటుగా అన్ని నేలల్లో సాగు చేస్తున్న కారణంగా పైరు వివిధ పోషక లోపాలను గుర్తించవచ్చు. అందువల్ల సిఫారసు చేసిన పోషకాలతో పాటు అవసరాన్ని బట్టి లోపాన్ని గుర్తించగానే తగు నివారణ చర్యలు తీసుకోవాలి.
రోగాల గురించి చెప్పవేం రంగమ్మ?
నువ్వు ఇంకా అడగట్లేదని ఎదురు చూస్తున్నాను. బీటీ పత్తిలో పండాకు తెగుల వలన ఆకులు పక్వానికి రాకుండానే రాలిపోవడాన్ని మనం ఎక్కువగా గమనిస్తున్నాం. దీని నివారణకు ముఖ్యంగా పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని 1-2 సార్లు వారం వ్యవధిలో పిచికారీ చేయాలి.
సరే మరి, నాకు జర పనుంది, నేను బయలుదేరుతున్నా. రోగాల గురించి ఏదో చెప్తుందనుకుంటే ఈ రంగమ్మక్క జారుకుంటుందేంటి?
పర్వాలేదులే, మల్లమ్మక్కుందిగా, ఆమె చెప్పుద్దిలే.
చెప్పు మల్లమ్మ.
అవును మల్లమ్మక్క, పంట తొలి దశలో వచ్చే సమస్యలు వాటి నివారణ గురించి చెప్పవా?
చెప్తున్నా లక్ష్మమ్మ. ముందుగా పంట తొలి దశ అంటే 1-60 రోజుల పంట దశ. ఈ సమయంలో రసం పీల్చి పురుగులు ఎక్కువగా ఎదురయ్యే సమస్య. బీటీ పత్తి పంటను తొలి దశలో ఆశించే రసం పీల్చి పురుగులైనటువంటి పచ్చదోమ, పేనుబంక మరియు తామర పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.
ఆ పద్ధతులేంటో కూడా చెప్పక్క.
అవి రసం పీల్చి పురుగులను తట్టుకోగల బీటీ వంగడాలను మాత్రమే ఎంచుకుని సాగు చేయాలి. విత్తన శుద్ధి పాటించటం వలన దాదాపు 30 రోజుల వరకు రసం పీల్చి పురుగులను అరికట్టవచ్చు. విత్తనాల షాపులలో లభించే అన్ని రకాల అనుమతి పొందిన బీటీ వంగడాలు విత్తన శుద్ధి చేసిన తర్వాతే లభిస్తున్నాయి.
ఒకవేళ విత్తన శుద్ధి చేసినవి దొరకకపోతే ఏం చేయాలక్క?
చెప్తున్నా విను రాములమ్మ. ఒకవేళ విత్తన శుద్ధి చేయనిచో ఇమిడాక్లోప్రిడ్ 70 నీటిలో కరిగే పొడి మందులు, థయామిథాక్సామ్ 70 నీటిలో కరిగే పొడి మందులు 1 కిలో విత్తనానికి 4-5 గ్రాముల వరకు కలిపి విత్తన శుద్ధి చేయాలి.
అవునక్క, ఇవి ఏ మోతాదులో వేయాలో కూడా చెప్పు.
చెప్తున్నా లక్ష్మమ్మ. అవసరమైన మోతాదులో మాత్రమే సిఫారసు చేసిన మేరకు రసాయన ఎరువులను ఉపయోగించాలి. ముఖ్యంగా నత్రజని ఎరువులను సరైన మోతాదులో సకాలంలో వేయాలి, లేదంటే పురుగు ఉధృతి ఎక్కువవుతుంది. సేంద్రియ ఎరువులను విధిగా ఉపయోగించనిచో నేల సత్తువ పెరుగుతుంది.
అవునక్క, అంతర పంటలను వేయటం వల్ల కూడా పురుగులు వస్తాయా?
వస్తాయి లక్ష్మమ్మ. పత్తిలో అంతర పంటలుగా అలసంద, సోయా చిక్కుడు, పెసర, మినుము మరియు కొర్ర వంటి పంటలను సాగు చేయటం ద్వారా మిత్ర పురుగులు బాగా వృద్ధి చెంది కొంతవరకు రసం పీల్చి పురుగుల నియంత్రణకు సహాయపడుతుంది.
మరి రసం పీల్చే పురుగులను ఎలా అరికట్టాలి?
చెప్తున్నా విను రాములమ్మ. తొలి దశలో రసం పీల్చే పురుగులను అదుపు చేయడానికి కాండం మీద పూత పద్ధతిని పాటించాలి. 3 సార్లు 30, 45, 70-80 రోజులలో మోనోక్రోటోఫాస్ నీరు 1:4 వాడాలి, అనగా 1 పాళ్ల మందు 4 పాళ్ల నీరు. ఇంకా 60 రోజుల వయసులో ఇమిడాక్లోప్రిడ్ నీరు 1:20 వాడాలి. కాండం పూత పద్ధతి ద్వారా పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి పురుగులను ఎటువంటి పురుగు మందులు పిచికారీ లేకుండా 70-80 రోజుల వరకు అదుపు చేసుకోవచ్చు. పురుగు మందులను పిచికారీ చేయకపోవటం వల్ల తొలి దశలో మిత్ర పురుగుల సంతతి పెరిగి చీడపీడలను అదుపు చేయడంలో సహకరిస్తాయి.
ప్రతిదీ డబ్బుతో కూడిన విషయమేనా ఏంటక్క?
లేదు, కొన్ని సేంద్రియ ఎరువులు కూడా దొరుకుతాయి. అవి రసం పీల్చు పురుగుల నివారణకు 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె వాడాలి.
ఇప్పటి వరకు బానే చెప్పావక్క. వాటితో పాటు బయట మార్కెట్ లో రకరకాలుగా దొరికే మందులను వాటిని కూడా వాడాలా?
అవసరమైతేనే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా పిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు లేదా లోనికామిడ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు మందులను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
బానే ఉంది. మరి 60 నుండి 90 రోజుల దశలో పూతతో పుట్టే పురుగుల సంగతేంటక్క?
చెప్తా విను రాములమ్మ. పత్తి పంటలో సాధారణంగా పూత ఏర్పడిన దగ్గర నుండి కాయతొలుచు పురుగులు ఉండటం గమనించవచ్చు. పురుగులలో ముఖ్యమైనవి తలనత్త, శనగ పచ్చ పురుగు, గులాబీ రంగు పురుగు మరియు పొగాకు లద్దె పురుగు. ఇవి పంట మొక్క వివిధ దశలలో చేరి దిగుబడులను తీవ్రంగా తగ్గిస్తాయి.
అది సరే గాని అక్క, ఈ సమస్యలన్నీ ఎలా తట్టుకోవాలి?
చెప్తా విను లక్ష్మమ్మ. ఎకరంలో 50% మొక్కల్లో కనీసం ఒక్కొక్క మొక్కకు ఒక గూడ కంటే ఎక్కువ నష్టపోయినచో, అంటే పురుగు చేసిన రంధ్రముల వల్ల విచ్చుకున్న గూడలు, 5% వేపగింజల కషాయంను పిచికారీ చేయటం ద్వారా శనగ పచ్చ పురుగు గుడ్లను, మొదటి దశ గొంగళి పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు.
అంతేనా అక్క, ఇవి చేస్తే చాలా?
నీకెప్పుడు తొందర ఎక్కువ రాములమ్మ, ఇంకా ఉన్నాయి. గులాబీ రంగు పురుగు ఎక్కువగా చేరే గుడ్డి పూలను గుర్తించి ఏరి పారేయాలి. బీటీ సంబంధిత క్రిమి సంహారక మందులను బీటీ పత్తి వంగడాలపై వాడకూడదు. వృక్ష సంబంధిత మందులైన వేపగింజల కషాయం 5% లేక 0.5% వేప నూనె లేక 0.2 నుండి 0.5% వేప నూనె సంబంధిత మందులను పిచికారీ చేయొచ్చు.
మరి పొగాకు లద్దే పురుగు ఇంకా గులాబీ రంగు పురుగులను ఎలా సంపాలక్క?
చెప్తున్నా లక్ష్మమ్మ. పొగాకు లద్దె పురుగు నివారణకు లీటర్ నీటికి 1 మిల్లీలీటర్ నోవల్యూరాన్ లేదా 1 మిల్లీలీటర్ ల్యూఫెన్యూరాన్ లేదా ఇమామెక్టిన్ బెంజయాట్ను 0.5 గ్రాములు పిచికారీ చేయాలి. గులాబీ రంగు పురుగు నివారణకు ఫినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్ప్ 1.5 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
సరే గాని పైరు మళ్ళీ దశలో ఏం చేయాలో జర చెప్పరాదు?
ఆ రాములమ్మ, నేను చెప్తామనుకునేలోగా నువ్వే అడిగావు, ఇంక చెప్తున్నా విను. పైరు మలి దశలో రసం పీల్చు పురుగుల నివారణకు లీటర్ నీటికి 0.2 గ్రాముల ఎసిటామిప్రిట్ లేదా 0.2 గ్రాముల థయామిథాక్సిన్ లేదా 0.3 గ్రాముల ఫ్లోనికామిడ్ లేదా 1.25 మిల్లీలీటర్ల డైఫెన్థ్యూరాన్ మందులను మారుస్తూ పిచికారీ చేయాలి.
ఇంతవరకు సరే గాని అక్క, పంట 90 నుండి 120 దశలకు వచ్చాక ఏమేం సమస్యలు వస్తాయో చెప్పు.
చెప్తున్నా విను లక్ష్మమ్మ. ఈ దశలో సాధారణంగా శనగ పచ్చ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. 90 రోజుల నుండి బీటీ పత్తిలో గూడ పూత మరియు పిందెలలో ఉండే బీటీ ప్రోటీన్ స్థాయి క్రమంగా తగ్గుతూ ఉండటం వలన శనగ పచ్చ పురుగు నియంత్రణ కూడా క్రమంగా తగ్గుతూ ఉంటుంది. కావున ఈ దశలో ఏవైనా గొంగళి పురుగుల నష్ట పరిమితి స్థాయి గమనించినచో 1 లేదా 2 పర్యాయాలు క్రిమి సంహారక మందులు ఉపయోగించడం ద్వారా పురుగును అదుపు చేయవచ్చు.
క్రిమి సంహారక మందులు అంటే
ఏం తెలియనట్టు అడుగుతున్నావేం రాములమ్మ? ఆనవాయితీగా ఉపయోగించే థయోడికార్ 1.5 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లను మొదటి పిచికారీగా ఉపయోగించాలి. అవసరమైతే రెండోసారి పిచికారీగా స్పైనోసార్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఇండాక్సాకార్ 1 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోమేట్ 0.5 గ్రాములు లేదా ఫ్లూబెండమ్తెట్ 0.3 మిల్లీలీటర్లు లేదా క్లోరాన్ ట్రినిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్ల చొప్పున 1 లీటర్ నీటికి కలిపి ఏదో ఒక మందును మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.
అవునా అక్క, మరి తెల్లదోమ ఇంకా రసం పీల్చే పురుగులను ఎలా అదుపు చేయాలి?
తెల్లదోమ అదుపు కొరకు 5% వేపగింజల కషాయం లేదా వేప నూనెతో పాటు సిఫారసు చేసిన పురుగు మందును పిచికారీ చేయాలి. రసం పీల్చు పురుగుల నివారణకు 1.5 గ్రాముల ఎసిఫేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల పిప్రోనిల్ ను లీటర్ నీటికి కలిపి వాడాలి.
మరి పంట 120 రోజుల దశ చేరింది కదా, అన్ని పురుగులు పని పట్టేసినట్టేనా?
లేదు లేదు రాములమ్మ, ఈ దశలో సాధారణంగా గులాబీ రంగు పురుగు ఇంకా పిండి నల్లి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. గులాబీ రంగు పురుగు నష్టపరిమితి స్థాయి తెలుసుకోవడానికి పత్తి పంటలో అక్కడక్కడ కొన్ని కాయలను కోసి తెరిచి చూడాలి. 10 కాయలకు ఒక లార్వా గమనించినప్పుడు దానిని నష్టపరిమితి స్థాయి అధిగమించినట్లుగా గుర్తించాలి. అవసరం మేరకు పంట చివరి దశలో 1 లేదా 2 పర్యాయాలు సింథటిక్ పైరిథ్రాయిడ్ మందులను పిచికారీ చేయటం ద్వారా గులాబీ రంగు పురుగులను నివారించుకోవచ్చు.
ఇంకా ఏమైనా ఉన్నాయా అక్క పాటించాల్సినవి?
ఉన్నాయి లక్ష్మమ్మ. గులాబీ రంగు పురుగు నివారణకు పైన సూచించిన మందులనే వాడాలి. పెద్ద గొంగలి పురుగులను గమనించినచో ఏరి నాశనం చేయాలి. పిండి నల్లి నివారణకు ఎసిఫేట్ 2 గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 3 మిల్లీలీటర్లు మందులను లీటర్ నీటికి షాండోవిట్ లేదా టిట్రాన్ 1 మిల్లీలీటర్ లాంటి జిగురు మందులతో కలిపి పిచికారీ చేసుకోవాలి.
సరే గాని అక్క, బీటీ పత్తి సాగులో ఇంకా ఏమైనా చర్యలు కూడా పాటించాలా?
అవును, చెప్పడం మర్చిపోయా లక్ష్మమ్మ. తెగుళ్లు కనపడిన ప్రథమ దశలోనే సిఫారసు చేసిన విధంగా నివారణ చర్యలు చేపడితే ఫలితాలు బాగుంటాయి, దిగుబడి బాగా వస్తుంది.
అరే అరే, మనం మాటల్లో పడి సమయాన్ని మర్చిపోయామక్క. ఇంటి దగ్గర పనులన్నీ వదిలేసొచ్చాం, పద పోదాం.
విన్నారు గారైతన్నలు, బీటీ పత్తి సాగు చేసేటప్పుడు పాటించవలసిన యాజమాన్య పద్ధతులు మన మహిళా రైతుల మాటల్లోనే కావున మీరందరూ కూడా ఇప్పుడు విన్న సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించగలరు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేలుక బుర్లు.
అమ్మా అమ్మా, ఎక్కడున్నా? తొందరగా రా అమ్మా,
ఆకలిగా ఉంది. టిఫిన్ పెట్టమ్మా, ట్యూషన్ కెళ్ళాలి.
హా, వస్తున్నానమ్మా. ఏంటి అంత హడావిడిగా ఉన్నారు? ఏమైంది ఈరోజు ట్యూషన్ కి ఇంత తొందరగా తయారయ్యారు?
ఈ రోజు మా సైన్స్ మాస్టారు మా విద్యార్థులందరికీ సైన్స్ లోని కొన్ని ముఖ్యమైన పదాలు ఇచ్చి వాటి గురించి తెలుసుకొని వాటి ప్రత్యేకత ఏమిటో, అవి మానవ శరీరానికి ఎలా ఉపయోగపడతాయో వాటి గురించి తెలుసుకొని ఒక కథ రూపంలో రాసుకుని రమ్మన్నారమ్మా.
అవునా మరి, మీకు ఏ విషయం ఇచ్చారు మీ మాస్టారు?
మాకు కీలక ఆరోగ్య అంశాల గురించి ఇచ్చారమ్మా. మధుకేమో యాంటీ ఆక్సిడెంట్ల గురించి ఇచ్చారమ్మా.
అమ్మా, మీ బడిలోని పిల్లలకి నువ్వు కూడా సైన్స్ పాఠాలు చెప్తావుగా, అయితే నీకు తెలిసే ఉండాలి కదా వీటి గురించి.
అవునమ్మా, నీకే తెలిసి ఉండాలి కదా. అయితే వీటి గురించి నువ్వే మాకు చెప్పమ్మా.
అవునమ్మా, వాటి గురించి నాకు తెలుసు. అందుకని మీకు వాటి గురించి ఏమేమి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారో చెప్తే నేను మీకు వాటి గురించి చెప్తాను.
సరే అమ్మా, నాకు యాంటీ ఆక్సిడెంట్ల గురించి, అవి ఎలా ఉత్పత్తి అవుతాయో, మానవ శరీరానికి ఎలా ఉపయోగపడతాయో, వాటి లాభాలు నష్టాల గురించి చెప్పమ్మా.
సరేనమ్మా మధు, అయితే విను. మానవ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ల పాత్ర చాలా ఉంది. అయితే వాటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా మనం ఫ్రీ రాడికల్స్ గురించి తెలుసుకోవాలి.
ఫ్రీ రాడికల్సా? అవేంటమ్మా?
మీకు ఆక్సిజన్ గురించి, దాని అవసరం మానవ శరీరానికి ఎంతగా ఉంటుందో తెలిసే ఉంటుంది కదా మధు.
అవునమ్మా, మాకు తెలుసు.
అయితే ఈ ఆక్సిజన్ అణువులే శరీరంలో ఫ్రీ రాడికల్స్ అనే పరమాణువులు ఏర్పడడంలో కూడా చురుకైన పాత్ర పోషిస్తాయి. ఈ ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యవంతమైన కణజాలాలపై దాడి చేస్తాయి. అందువల్ల శరీరం అనారోగ్యానికి గురవుతుంది.
అనారోగ్యమా? అంటే వాటి వల్ల శరీరానికి నష్టాలు జరుగుతాయా అమ్మా?
దానివల్ల శరీరానికి చాలానే నష్టాలు జరుగుతాయమ్మా మధు. వాటిలో కొన్ని కణజాలం నశించిపోవడం, వ్యాధులు సంక్రమించడం, ఆరోగ్య లోపాలు, త్వరగా వృద్ధాప్యం రావడం, క్యాన్సర్, గుండె జబ్బులకు లోను కావడం, మెదడు పనితనం, వ్యాధి నిరోధక శక్తి తగ్గడం మొదలైన పరిస్థితులు కూడా ఇవే ప్రధాన కారణం. మొత్తం మీద దాదాపు 50 వ్యాధులు ఫ్రీ రాడికల్స్ కారణంగానే వస్తున్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే సహజ పరిస్థితుల్లో కొన్ని ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అవుతాయి. అవి కాలుష్యం, పొగ తాగడం వలన వీటి సంఖ్య బాగా పెరుగుతుంది. దాని వలన ఇలాంటి అనారోగ్యకరమైన వ్యాధులు మానవ శరీరాన్ని పాడు చేస్తున్నాయి.
అంటే ఈ ఫ్రీ రాడికల్స్ వలన మానవ శరీరానికి ఇంత నష్టం జరుగుతుందన్నమాట. అందువల్లనే పొగ తాగే వారికి ఇలాంటి వ్యాధులు త్వరగా సంక్రమిస్తున్నాయి కదమ్మా.
హా అవును మధు, అందుకే ప్రభుత్వం ధూమపానం చేయడం తప్పని ఇంతగా ప్రకటనలు చేస్తుంది.
ఇదంతా సరేనమ్మా, మరి ఈ యాంటీ ఆక్సిడెంట్లకి ఫ్రీ రాడికల్స్ కి సంబంధం ఏంటమ్మా?
అవును మధు, వీటికి చాలా సంబంధమే ఉంది. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్లు ముఖ్య విధి ఈ ఫ్రీ రాడికల్స్ ని అణచివేయడమే. ఈ యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి, ఆహారం ద్వారా కూడా లభిస్తాయి. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, బీటా కెరోటిన్, సెలీనియం, ల్యూకోపెన్, ఫైకోకెమికల్స్, లూటిన్ మొదలైన పోషక పదార్థాల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు రక్తంలోకి శోషింపబడి శరీరంలో ప్రసరిస్తుంటాయి. ఆ విధంగా పోషక పదార్థాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరం అంతా తిరుగుతుంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఆక్సిడెంట్ ఎంజైమ్లు కూడా ఉత్పత్తి చేస్తాయి.
ఈ ఎంజైమ్లు ఏ విధంగా తోడ్పడతాయమ్మా?
హా, అదే చెప్పబోతున్నానమ్మా. ఈ ఎంజైమ్లు ఫ్రీ రాడికల్ హారం యొక్క ప్రతిచర్యలను నియంత్రణలో ఉంచుతాయి. డెన్హమ్ హర్మన్ అనే జీవ వృద్ధాప్య శాస్త్రవేత్త 1954లో మొదటిసారిగా ఫ్రీ రాడికల్స్ గురించి ప్రస్తావించడం జరిగింది. వృద్ధాప్యం గురించి, దాని లక్షణాలను గురించి అధ్యయనం చేస్తున్న సందర్భంలో ఇవి చాలా చురుకుగా ఉండే జీవక్రియల నిరోధకాలని, సాధారణ జీవక్రియలు జరుగుతున్నప్పుడు పోషకాల నుండి శక్తి విడుదలవుతున్నప్పుడే ఈ ఫ్రీ రాడికల్ సహజంగానే ఉత్పత్తి అవుతాయని తెలియజేయడం జరిగింది.
అమ్మా, మరి ఈ యాంటీ ఆక్సిడెంట్ల వలన కలిగే ముఖ్య లాభాలేమిటి?
హా, వీటి వల్ల చాలా లాభాలే ఉన్నాయి మధు. దాంట్లో నీకు కొన్ని లాభాల గురించి చెప్తాను, విను. నశించిపోతున్న అణువులను మరమ్మత్తు చేసి చురుకుగా చేస్తాయి. లోహపు రాడికల్స్ ఏర్పడకుండా అడ్డుకుంటాయి. ఫ్రీ రాడికల్స్ ఏర్పాటును ప్రోత్సహించే పాదరసం, పాషాణం వంటి లోహాలను యాంటీ ఆక్సిడెంట్స్ గట్టిగా హత్తుకొని వాటి ద్వారా ఫ్రీ రాడికల్స్ ఏర్పడకుండా, ఎటువంటి రసాయన చర్య జరగకుండా అడ్డుపడతాయి. జన్యుశైలిని ఉత్తేజపరిచి సహజ సిద్ధంగా శరీరంలో ఉండవలసిన యాంటీ ఆక్సిడెంట్ల ఉత్పత్తిని పెంచుతాయి. అలా ఆత్మరక్షణను పెంపొందిస్తాయి. ప్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు డిఎన్ఏపై కవచంలా ఏర్పడి ఫ్రీ రాడికల్స్ దాడి నుండి కాపాడతాయి. కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పనిచేసే రసాయన పదార్థాలను ఉత్పత్తి చేసి వాటి పెరుగుదలను అరికట్టడమే కాకుండా క్యాన్సర్ కణాలు స్వీయ వినాశనము చేసుకునేటట్లుగా చేస్తాయి.
అమ్మా, మరి యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాలుగా ఉంటాయని, వాటి గురించి కూడా తెలుసుకోమని మా మాస్టర్ చెప్పారు. అయితే వీటిలో ఇంకా రకాలు ఉన్నాయా అమ్మా?
అవును మధు, అదే చెప్పబోతున్నా. యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాలుగా ఉండి వివిధ రకాల విధులను నిర్వర్తిస్తాయి. అవి ఎంజైమ్తో కూడిన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి, ఆహారం ద్వారా లభించవు. వీటికి అత్యంత ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ ను పగలకొట్టి శరీరం నుండి బయటకి నెట్టివేసే గుణం ఉంటుంది. ఎంజైము రహిత యాంటీ ఆక్సిడెంట్లు ఇవి రెండవ రకం. ఫ్రీ రాడికల్స్ వరుస క్రియలను భగ్నం చేసి శరీరానికి మేలు చేస్తాయి. ఇవి ఆహారం ద్వారా లభిస్తాయి. ఇది మెదడులోనికి సులువుగా రాగలదు. అందుకే మెదడు సంబంధిత వ్యాధులు గల రోగులకు చాలా మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లైన విటమిన్ సి, విటమిన్ ఇ, గ్లూటోథియోన్ను ఇది మరలా పుట్టించగలదు. అంటే అవి శరీరంలో అయిపోయినా అలా తిరిగి భర్తీ చేయగలదు. మూడవది గ్లూటోథియోన్. దీనిని మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ అంటారు. శరీరంలో ప్రతి కణంలో ఉంటుంది. మిగిలిన అన్ని యాంటీ ఆక్సిడెంట్లు సక్రమంగా పనిచేసేటట్లుగా చూడడం దీని ప్రత్యేక లక్షణం. వయసు పెరిగే కొద్దీ దీని ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. నాలుగవది ఆల్ఫా లిపోయిక్ యాసిడ్, ALA. ఫ్రీ రాడికల్స్ ను విసర్జించే చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది. నొప్పితో కూడిన వాపులకు సంబంధించిన జన్యు ప్రకటనను సవరించగలదు. ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా పెంపొందిస్తుంది. ఐదవది యుబిక్వినోన్. ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని సహజ సిద్ధంగా రక్షించడమే కాకుండా కణాలకు శక్తినివ్వడం, గుండె, వ్యాధి నిరోధక వ్యవస్థ, నాడీ వ్యవస్థలకు సహాయంగా ఉంటుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. దీనిని శరీరం సక్రమంగా వినియోగించుకోవడానికి యుబిక్వినాల్ గా విడగొట్టబడుతుంది. ఆరవది రిసవెరట్రాల్. నల్ల ద్రాక్ష, తాజా కూరగాయలు, కోకో, రెడ్ వైన్ మొదలైన వాటిలో పుష్కలంగా దొరుకుతుంది. రక్తం, మెదడులోని ఆటంకాలను తొలగించే యాంటీ ఆక్సిడెంట్ గా దీనికి పేరు. వృద్ధాప్యానికి సంబంధించిన లోపాలను సవరించే దీనిని యవ్వన పువ్వుట అంటారు. రక్తపోటును కూడా తగ్గిస్తుంది. ఏడవది కెరోటినాయిడ్స్. ఇవి ఆహారంలో సహజ సిద్ధంగా ఉండే వర్ణకాలు. చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఆహారానికి ఆకుపచ్చ, పసుపు, ఎరుపు, ఆరెంజ్ మొదలైన రంగులనిచ్చే మిశ్ర ద్రవ్యాలు. సహజ సిద్ధమైన కెరోటినాయిడ్స్ మొత్తం 700 పైబడి ఉన్నప్పటికీ 10 రకాలు మానవ రక్తంలోనే ఎప్పుడూ ప్రసరిస్తూ ఉంటాయి.
అంటే యాంటీ ఆక్సిడెంట్లు ఇన్ని రకాలుగా ఉంటాయా అమ్మా? అయితే ఇవి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఏంటో చెప్పమ్మా.
అయితే ఈ యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఆహార పదార్థాల్లో లభిస్తాయి. ఇవి నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి మధు, ఎందుకంటే ఇవి నువ్వు సరిగా తినవు కాబట్టి. పండ్లు, పండ్ల రసాలు, ద్రాక్ష, ఆపిల్, అరటిపండు, తాజా కూరగాయలు, ఆరెంజ్, ఆకుపచ్చ రంగు కలిగినవి, బీన్స్, వెల్లుల్లి, అల్లం, ముడి ధాన్యాలు, పప్పులు, నూనె గింజలు, చిలగడ దుంప, చేపలు, ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి.
చేనుకపుల్లలో మరొక కొత్త శీర్షికను ప్రారంభిస్తున్నాము. అదే పోషకాల వంటకం. చేనుకపుల సమయానికి ప్రతి వారం శ్రోతలు పుస్తకం, పెన్ను తెచ్చుకుని వంటకం చేసే విధానాన్ని రాసుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ శీర్షికను 3వ తేదీ నుండి ప్రారంభిస్తాం.
విజ్ఞానగన్ని శీర్షికకు స్వాగతం. ముందుగా గత వారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలు తెలుసుకుందాం. గత వారం మొదటి ప్రశ్న, బట్టలు చెమట వాసన రావడానికి కారణం ఏమిటి? సమాధానాలు: ఏ, సూక్ష్మక్రిముల క్రియ; బి, చెమటలోని లవణాలు. దీనికి సరైన సమాధానం ఏ, సూక్ష్మక్రిముల క్రియ. ఎందుకంటే సూక్ష్మంగా మన కంటికి కనపడకుండా ఉండే జీవుల్ని సూక్ష్మక్రిములు అంటారు. ఇవి మన చుట్టూ అనేకం ఉంటాయి. వీటిని మైక్రోస్కోప్ ద్వారానే చూడగలుగుతాం. ఈ సూక్ష్మక్రిములు ఆహారం, గాలి, నీరు, బట్టలు మొదలైన వాటి ద్వారా మనిషిని చేరి శరీరానికి హాని కలిగిస్తాయి. సూక్ష్మక్రిముల వలన దుర్వాసన అనే చిన్న సమస్య నుండి దురద, ఎలర్జీ, జబ్బులు అనే పెద్ద పెద్ద సమస్యల వరకు మనుషులు ఎదుర్కొంటున్నారు. చెమట జిడ్డు శరీరం నుండి విడుదల అయినప్పుడు మామూలుగా వాటికి వాసన ఉండదు. కానీ వేసుకున్న దుస్తులు వాటిని పీల్చుకున్నప్పుడు శరీరంపై సహజంగా ఉండే గ్రామ్ పాజిటివ్ స్టెఫాలోకోకస్ ఎపిడర్మిస్, గ్రామ్ నెగటివ్ ఎస్సెరిషియా కొలైతో కలిసి కుల్లడం వలన దుర్వాసనను వెలువరిస్తాయి. గత వారం 2వ ప్రశ్న, బట్టలు సూక్ష్మక్రిమరహితం చేసే సహజ వినాశనాలు ఏవి? సమాధానాలు ఏ, మొక్కలు; బి, సబ్బులు. దీనికి సరైన సమాధానం ఏ, మొక్కలు. ఎందుకంటే సూక్ష్మక్రిములను నివారించే వస్త్రాల అవసరం ఎంతగానో ఉంది. ప్రస్తుతం మార్కెట్లలో లభిస్తున్న సూక్ష్మక్రిమిరహిత వస్త్రాలు అప్పటికప్పుడు వాడుకొని పారేసే విధంగా, వాసనను నివారించే విధంగా ఉన్నాయి. అలా కాకుండా రోజూ వేసుకునే దుస్తులను సూక్ష్మరహితం చేయడం ఎంతో అవసరం. ప్రకృతిలో మన పరిసరాలలో లభించే మొక్కల ఆకులు, పువ్వుల రసాలతో సూక్ష్మక్రిమరహితం చేయడం మంచిది. కాబట్టి బట్టలు సూక్ష్మక్రిమరహితం చేసే సహజ వినాశనం మొక్కలు. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు శ్రీహితులు ప్రభాకర్, హన్మకొండ. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డాక్టర్ స్వరూప, దోమలగూడ; జి సునీత, సిరిసిల్ల; జి కరుణాకర్, ఆధోని. 2వ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు చెల్లం వెంకరాజం, సిరిసిల్ల. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఇక ఈ వారం మొదటి ప్రశ్న, సౌరశక్తితో భక్తులకు అన్నప్రసాదాలు తయారు చేసే దేవస్థానం ఏది? సమాధానాలు ఏ, తిరుత్తణి; బి, తిరుపతి. ప్రశ్న మరొక్కసారి, సౌరశక్తితో భక్తులకు అన్నప్రసాదాలు తయారు చేసే దేవస్థానం ఏది? సమాధానాలు ఏ, తిరుత్తణి; బి, తిరుపతి. ఇక ఈ వారం 2వ ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి నుండి నేరుగా విద్యుత్ శక్తిని తయారు చేసే ఫోటోవోల్టైక్ కేంద్రం ఎక్కడుంది? సమాధానాలు ఏ, గుజరాత్; బి, మహారాష్ట్ర. ప్రశ్న మరొక్కసారి, ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి నుండి నేరుగా విద్యుత్ శక్తిని తయారు చేసే ఫోటోవోల్టైక్ కేంద్రం ఎక్కడుంది? సమాధానాలు ఏ, గుజరాత్; బి, మహారాష్ట్ర. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే 2వ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు, ఊరు టైప్ చేసి 9492927422 నంబర్ మరొక్కసారి 9492927422 కి SMS చెయ్యండి. మీరందరూ వచ్చే వారం చెనుకబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.